நித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரவதக்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஆஞ்சநேய மதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூல வாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யகம். ஸ்ரீராமச்சந்திர பிரபு சீதா லக்ஷ்மண சமேதுடை முந்துக்கு எடுத்து சரபங்க மகர்ஷி ஆசிரமானிக்கு தக்கரலோ ஆகாச மார்க்கம்லோ உள்ள ஒரு திவ்ய விமானம் சூசாடு. ஈ விமானம் ககனம்லோ பிரயாணிஸ்துந்தி, வேகங்க பிரயாணிஸ்துந்தி. மகா தபஸ்யாலுருக்கு தப்ப எவரிக்கு படித்தே வரிக்கு கனிப்பிச்சது. ராமுடு காசேப்பு பகவந்துடு அனேது பக்கன பெட்டி தர்மஸ்வரூபுடைன மானவுடிகா பாவிச்சாலி மன இக்கட. ఎందుకంటే பரமாத்முடு அனுக்குంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో రావణుని వధించలేడు. ఆయన మనస్సులో కూడా పరమాత్ముడనే భావన ఏమాత్రం బయటపెట్టకుండా చాలా జాగ్రత్త వహించాడు. ఎవరు అడిగినా నేను మనిషిని అని చెప్పేవాడు ఆయన. అలా మనిషి అయితే కానీ రావణుడిని చంపలేడు. ఒకవేళ రావణుడు ఈయన్ని దేవత అనుకుంటేట, రావణుడు తన మనస్సులో రాముణ్ణి దైవముగా భావిస్తే కూడా రాముడు ఆయన చంపలేడు. అందుకని ఆయన మానవుడు అనే ఒక భావనతో నటించాడు. మరి మానవులకి ఇంద్రుడు ఎలా కనపడతాడు అంటే ధర్మబద్ధులైన మానవులు భగవత్ స్వరూపులు. రాముడంటేనే విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. రామచంద్ర ప్రభువుకి ధర్మమునకు తేడా లేదు. రాముడి ప్రవర్తనని బట్టే మనం ధర్మం అంటే ఇలా ఉంటుందని తెలుసుకుంటాం. ధర్మస్వరూపులకి కనిపించని దేవతలు కనపడతారు. ఎవరికి కనిపించని వాళ్ళు? ఎవరికి పడితే వాళ్ళకి, మానవులకి కనపడరు వాళ్ళు. మన కన్నులకి కనపడినటువంటి వాళ్ళని దేవతలు అంటాం. మన కన్నులకు ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏమిటంటే మన కంటితో ఎవరిని చూస్తే వాడు ఆ తర్వాత ఎక్కువ కాలం ఉండడు, ఢామ్ అంటాడు. వాడి ఆయువు కేవలం 100 ఏళ్ళు 125 ఏళ్ళు అంతకు మించి ఉండట. అందుకని మాంసచక్షువులు అని మన కళ్ళని పిలిచారు. మాంసం దీని వెనకాతలు ఉంటుంది. మాంసమునకు ముందు మన కళ్ళు అమర్చాడు బ్రహ్మదేవుడు. ఈ మాంసచక్షువులతో దేనిని చూస్తే అది నాశనం అయి తీరుతుంది. అందుకనే ఉపనిషత్తులు యదృశ్యం తన్నస్యం, నీ కంటికి ఏది కనపడితే అది ఏదో ఒకనాడు నాశనం అయిపోతుంది అన్నారు. ఆఖరికి నరుడి కంటి చూపుకి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. ఇప్పుడు చూపులక్కర్లేదు అనుకోండి, వీడు అలా చూశాడా రేపు పొద్దునకి ఆ కొండ పగిలిపోయినట్టే. పొరపాటు అది గ్రానైట్ అయిందంటే ఇక దాని సంగతి ఇక వేరే ఆలోచించక్కర్లా. కొండలు పిండి అయిపోయాయి. ఒకప్పుడు ఇవన్నీ కొండలండి బాబు. మేము ఉండే ఆ ఉప్పల ఏరియాని ఎలుగుగుడ్డ అని పిలిచేవారు. పెద్ద కొండ ఉండేదట, ఎలుగుబంట్లు తిరిగేవిట 1960s ఆ కాలంలో. మంచి దోసపాదులు ఉండేవిట, పుచ్చపాదులు ఉండేవిట, ఎలుగుబంట్లు వచ్చి ఆ పుచ్చపాదుల యొక్క పుచ్చకాయలు కోసుకొని దోసకాయలు కోసుకుని తినేవిట. తర్వాత ఎలుగుగుడ్లు వీళ్ళు తినేశారు, అవి పుచ్చకాయలు తినేవి, అవి పాపం దోసకాయలు తినేవి. మానవులు ఎలుగుగుడ్లనే తినేశారు. ఆ తర్వాత గుట్ట కూడా పోయింది. చివరికి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర మాత్రం చిన్న గడ్డ కనబడుతుంది తప్ప మిగతా గడ్డలు కనబడలా. మానవుడు గడ్డలు తినేయగలడు, ఉల్లిగడ్డలు తినగలడు, నేల మీద ఉన్న కొండ గడ్డల్ని తినగలడు. మాట్లాడకుండా ఊరుకుంటే నన్ను కూడా తినేసి వెళ్ళిపోతారు. అందువల్ల మానవుని యొక్క నేత్రము పడిందంటే, దృష్టి పడిందంటే ఎంత గొప్పవాడని వెళ్ళిపోతాడు. కనుక భగవంతుడు ఏం చేస్తాడనమాట, మనకి దర్శనమిచ్చేటప్పుడు దివ్య దృష్టి ఇస్తాడు. అర్జునుడికి విశ్వరూపం చూపించాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు చూడలేకపోతే ఏం చేశాడు, దివ్య దృష్టి ఇచ్చాడు, దివ్య నేత్రాలతో చూశాడు. అర్జునుడి కంటికి కనబడిన కృష్ణరూపం కూడా ఆయన విడిచిపెట్టాడు. అర్జునుడు చూడగలిగిన కృష్ణుడు కూడా శరీరం విడిచిపెట్టవలసి వచ్చింది. అది మానవ దృష్టి. కానీ అదే ఒక మనిషి నిరంతరం ధర్మాచరణ చేస్తే అప్పుడు ఈ చర్మచక్షువులు దివ్య నేత్రములుగా మారతాయి. ఎప్పుడూ ధర్మము 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 అని భావిస్తూ ధర్మాచరణ కోసం ప్రయత్నించే వ్యక్తి దేన్నైనా చూడగలుగుతాడు. ఆయన చూసిన వస్తువునకు నాశనం ఉండదు. రాముడు ధర్మస్వరూపుడు కనుక మానవ రూపంలో ఉన్న ఆకాశంలో ఉన్న ఇంద్రుడు, ఆయన రథం, దానికి ఉన్న గుర్రాలు ఇవన్నీ కనబడ్డాయి. ఇంద్రుడు అందులోంచి దిగాడు, నేలకి తాకకుండా పైభాగంలో నడిచాడు. పిశాచములు, దేవతలు ఇటువంటి వాళ్ళు నేలకి ఆనకుండా నడుస్తారు. మనం కాలు నేల మీద పెట్టకుండా నడవలేము, వాళ్ళు నేల మీద పెట్టి నడవలేరు. అందుకే ఇంద్రుడని కనిపెట్టాడు ఆయన. ఇంద్రుడు తెల్లని వస్త్రం ధరిస్తాడు, మంచి అద్భుతమైన కాంతితో ఉంటాడు, సూర్యకాంతితో వెలిగిపోతూ ఉంటాడు. ఆయన శరీరం అంతా కళ్ళు ఉంటాయి, 1000 కళ్ళు అవి. అందుకే ఆయనకి సహస్రాక్షుడు అని పేరు. చేతిలో వజ్రం ఉంటుంది, చెవులకి కుండలాలు ఉంటాయి, ఒక అపూర్వ కిరీటం ధరిస్తాడు. ఆయన పక్కన దేవతలు వింజామరలతో సేవలు చేస్తూ ఉంటారు, అప్సరసులు ఆయనని అనుసరిస్తూ ఉంటారు. మహా తేజస్సు కలిగిన వాడు కదా, 100 అశ్వమేధ యాగములు చేసిన వాడికి ఇంద్రపదవి వస్తుంది. అటువంటి ఇంద్రుడు వెడుతూ ఉంటే కళ్ళారా చూచి లక్ష్మణ, ఆయన ఇంద్రుడు. మనం పురాణాలలో విన్నాం కదా, ఇంద్రుడు సహస్రాక్షుడని కాంతివంతుడని. ఆ కాంతి ఈయనలో కనబడుతున్నది. మరొక విషయం, ఆయన రథంలోంచి దిగాడు. మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు రథములో వెళ్లకుండా కాలినడకన వెళ్ళాలి. అందుకే ఇంద్రుడంతటి వాడు శరభంగ మహర్షి దగ్గరికి, ఆయన తపస్సునకు మెచ్చుకొని, ఆయన ధర్మనిష్టకు మెచ్చుకొని కాలినడకను వెడుతున్నాడు. రథం ఆకాశంలో ఉంది, ఈయన కొంచెం దిగి వెడుతున్నాడు. దీన్ని బట్టి శరభంగుడు ఎంత గొప్పవాడో అర్థమవుతోంది. సాధారణంగా ఋషుల దగ్గరికి దేవతలు వచ్చేటప్పుడు వాళ్ళ శక్తి తక్కువ ఉంటే రథంతో వెళ్ళి దర్శనమిస్తారు. ఈయన రథంతో వెళ్లకుండా రథం ఒక చోట ఆపి మరీ వెళ్ళి దర్శనమిస్తున్నాడు. దీనిని బట్టి శరభంగుడు సామాన్య తపస్వి కాదు. రెండవది, వెళ్ళేవాడు ఇంద్రుడే అని ఎలా చెప్పగలుగుతావు నన్ను అడుగుతావేమో, దానికి కూడా కారణం చెబుతున్నాను. మన పురాణాదులలో ఉపనిషత్తులలో ఇంద్రరథాన్ని వర్ణించారు. ఇంద్రుడి రథం 8 చక్రములతో చాలా వైశాల్యంగా ఉంటుంది. అందులో లేని ఆయుధం అంటూ ఉండదు. అది పూర్తిగా బంగారముతో తయారు చేయబడినది, స్వర్ణమయం. దానికి 1000 గుర్రములు ఉంటాయి, 1000 అశ్వములు. ఈ 1000 గుర్రములు ఆకుపచ్చని రంగులో మిసమిసలాడిపోతాయి, పచ్చగా ఉంటాయట. హరిభిర్ వాజిభిర్ యుక్తం, హరిత వర్ణంలో ఉంటాయి. మామూలు ఆకుపచ్చదనం కాదు, చెప్పాలంటే సస్యశ్యామలం అని చెప్పాలట. కొంచెం పొలం నాటిన 2 నెలల తర్వాత చూడండి, అప్పుడు ఈ వరి ధాన్యములకు సంబంధించినటువంటి మొక్కలు ఒక విచిత్రమైన రంగులో ఉంటాయి. ఆ రంగుని హరితవర్ణము అంటారు. అలా హరితవర్ణంలో ఆకుపచ్చ రంగులో ఈ గుర్రములు వెలిగిపోతున్నాయి. అందుకే ఇంద్రుడంటే పచ్చని గుర్రములు కలిగినవాడు. అవి కూడా 1000 గుర్రములు. ఆ గుర్రములు చెవులలా పైకి ఎత్తబడి ఉంటాయి. ఈ గుర్రముల మధ్యలో ఒక విశిష్ట గుర్రం ఉంటుంది, అదే ఉచ్చైశ్రవం. ఆ గుర్రం విడిగా కూడా వెడుతూ ఉంటుంది, ఈ రథముతో పాటు ప్రయాణిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇంద్రుడికి సరదా పుడితే ఈ రథం ఎక్కకుండా విడిగా ఈ ఉచ్చైశ్రవం అనే గుర్రం ఎక్కి వెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ గుర్రాలని కానీ రథాన్ని కానీ అందులో ఉన్న ఆయుధములను కానీ చూస్తే అది ఇంద్రరథము అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. పైగా ఆయన గొడుగు తల్లని కాంతులు ఎనుతూ ఉంటుంది, స్వచ్ఛమైన ధవళ ఛత్రం అది. ఎప్పుడు తెల్ల గొడుగు పెట్టుకున్నవాళ్ళు మహా చక్రవర్తులతో సమానులు అని శాశ్వతం. భూలోకంలో రాముడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు వీళ్ళందరూ తెల్లని గొడుగునే పెట్టుకున్నారట రథం మీద, శ్వేతఛత్రధారులు. ఈ తెల్ల గొడుగు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు మహావీరులు, వీరత్వం ఉండి కూడా కోపం లేని వాళ్ళు, సహనం ఉన్నవాళ్ళు, ఎటువంటి దుష్టులైనా శిక్షించగలిగిన వాళ్ళు అవుతారు, దాతృత్వం కలిగిన వాళ్ళు అవుతారట. అలా కాకుండా గొడుగు ఆకుపచ్చ రంగులో ఉందంటే గొడుగు మాత్రం ఆకుపచ్చ రంగులో ఉండకూడదు, వాడు క్రూరుడు అవుతాడట. వాడు ఇతరులను చంపడం మీదే దృష్టి పెడతాడు. అలాంటి వాళ్ళు గోమాంసం తొందరగా తింటారు. అందువల్ల ఈ గొడుగులకు కూడా ఒక నియమం పెట్టారు. అందులో చక్కగా శ్వేతఛత్రం ధరించి ఉన్నాడు ఇంద్రుడు. ఏదో కారణంతో శరభంగుడితో మాట్లాడుతున్నట్టున్నాడు. నేను మీ ఇద్దరిని ఇక్కడే అట్టే పెట్టి కొంచెం ముందు వెళ్ళి శరభంగుడితో మాట్లాడి అనుమతి తీసుకుని ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి పిలుస్తాను అన్నాడు ఆయన. ఈలోపు ఏం జరిగింది, రాముడు ముందుకు వచ్చుతున్నాడు, వెనకేమో లక్ష్మణుడు సీత వస్తూ ఉండడం చూశాడు ఇంద్రుడు. వెంటనే శరభంగా నీకు నమస్కారం, రాముడు నీతో మాట్లాడడానికి వస్తున్నాడు, నన్ను కూడా పలకరించడానికి వస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను రాముడికి దర్శనం ఇవ్వకూడదు, రాముడి దర్శనం నాకు పనికిరాదు. కొన్ని కారణాలు ఉన్నాయి నేను ఇలా అనడం వెనక. ఇహోపయాత్యసౌ రామో యావన్ మాం నాభిభాషతే నిష్ఠాం నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి. రాముడి ఇక్కడికి వచ్చి నన్ను చూచి నాతో ఆయనకి సంభాషణ జరగడానికి ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కారణం ఏమిటిట, రాముడు ఒక గొప్ప కార్యానికి ఆవిర్భవించాడు, ఆ పని అయిన తర్వాతే నేను ఆయన్ని చూడాలి. చెప్పకుండా చెప్పడం అంటారు దాన్ని, అది సుదుష్కరమైన పని, ఆయన చేసే పని. అనగా రావణుణ్ణి చంపటం అంత తేలిక కాదు. రావణుణ్ణి ఒక మామూలు వ్యక్తి, సాధారణ వ్యక్తి చంపలేడు. మహాతపస్యాలి, ధర్మనిష్ఠుడైన మానవుడు మాత్రమే అతన్ని చంపుతాడు. మానవుని చేతిలోనే అతనికి వరణం ఉన్నది. ఇప్పుడు రాముడు ఇక్కడికి వచ్చాడనుకో, నేను ఆయన చూస్తాను. నేను ఎంత ఇంద్రుడైనా రాముడు ఎవరో నాకు తెలుసు కనుక రెండు చేతులు జోడించి నమస్కరించాలి, రాముడు నాకు నమస్కరించాలి. రాముడిని నేను స్వామి, నువ్వు సాక్షాత్తు విష్ణు అనాలి. ఆయన అబ్బెబ్బే నేను మానవుణ్ణి అనాలి. ఈ గందరగోళం అంతా ఏదో రకంగా రావణునికి తెలుస్తుంది. అప్పుడు రావణాసురుడు ఏమనుకుంటాడు, ఓహో ఇంద్రుడంతటి వాడు మాట్లాడాడంటే, గౌరవించాడంటే, నమస్కరించాడంటే ఈ రాముడు సామాన్యుడు కాదు, సందేహం లేకుండా ఇతడు విష్ణువు అని రావణునికి తెలుస్తుంది. రావణునికి విష్ణువు తెలిసిపోతే ఏమవుతుందనమాట, భగవంతుడని తెలిసింది కనుక భగవంతుని చేతులు అతనికి చావుండదు, పని ఆగిపోతుంది. ఏ పని ఆగిపోతుంది, రావణవధ ఆగిపోతుంది. ఏ పని కోసం మహానుభావుడు విష్ణువు తన తేజస్సుని మరుగుపరుచుకుని మానవుడిగా అవతరించాడో ఆ పని ఆగిపోకూడదు. కాబట్టి అతడు తాను చెయ్యవలసిన పని చేసిన తర్వాతే నిష్పాదయత్వా తత్కర్మ తతో మాం ద్రష్టుమర్హతి. ఆయన చేయవలసిన పని చేశాకే అప్పుడు నేను ఆయన్ని చూడడం, ఆయన నన్ను చూడడం సరిపోలుతుంది, అప్పుడు తగ్గుతుంది. ఈలోపు వద్దు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన చూడను, చెప్పకుండా చెప్పడం అంటారు. రాముడు వచ్చిన పని పూర్తయ్యాక నేను ఆయన్ని చూస్తాను, ఆయన నన్ను చూడడం బాగుంటుంది, ఈలోపు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పవలసింది ఏదో చెప్పాడండి ముందే. అందుకని రిబ్బున మాయమైపోయాడు అక్కడి నుంచి. ఎప్పుడైతే 1000 గుర్రములు పూంచిన రథం ఎక్కి ఇంద్రుడు తన దారిన తాను ఆధారంగా వెళ్ళిపోయాడో, ఇప్పుడు రాముడు ఇంకా శరభంగుడి దగ్గరకు వచ్చి మాట్లాడి అనుమతి తీసుకుని వీళ్ళని తీసుకెళ్ళవలసిన అవసరం లేదుగా, ఇంద్రుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి సీతాలక్ష్మణులతో కలిసి శరభంగుడి దగ్గరికి వెళితే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. అయ్యో ఇంద్రుడితో కూడి ఉన్న శరభంగుడితో ఏకాంతంగా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంద్రుడు ఈలోపే అదృశ్యమైపోయాడు, ఇక సీతాలక్ష్మణ సమేతంగా శరభంగుడి దర్శనానికి వెడతాను అనుకుని సీతని లక్ష్మణుడిని దగ్గరికి పిలిచాడు, వాళ్ళని వెంట పెట్టుకున్నాడు, శరభంగుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రెండు చేతులు జోడించి ముందే దూరం నుంచే నమస్కారం చేసుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా రామచంద్రుడు శరభంగురికి నమస్కారం చేశాడు. మానవ శరీరము ధరించినంత వరకు గురువులకు తపస్సులకు పౌరాణికులకు సాష్టాంగం పడవలసిందే. ధర్మశాస్త్ర ప్రకారంగా రోగములు ఉన్న కాలంలో కాళ్ళు పట్టుకోకూడదు కనుక అదొక నియమం ఉందండి. అందుకని మిమ్మల్ని ఆపారు తప్ప అయ్యో వీళ్ళేమో మమ్మల్ని రానివ్వడం లేదని బాధ ఏమాత్రం పెట్టుకోకండి. చేతులకు ఏమైనా అంటువ్యాధులున్నా, కొంతమందికి చేతులకి పుళ్ళుంటాయి లేకపోతే చర్మ వ్యాధులు ఉంటాయి, అవి ఉన్నప్పుడు లేదా జలుబు వంటి రోగాలు ఉన్నప్పుడు, నోట్లోంచి లాలాజలం కారిపోతున్నప్పుడు లేదా విషజ్వరములు ఒక ప్రాంతంలో వ్యాపించినప్పుడు అప్పుడు గురువులకు దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేయాలి, కానీ దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకోకూడదు అని ఒక శాస్త్రం ఉంది. అసలు గురువులకి కదట, దేవతలకు కూడా దగ్గరికి వెళ్ళి పటములు పుట్టుకోకుండా విగ్రహములు పుట్టుకోకుండా దూరం నుంచి నమస్కారం చేయాలి. ఇన్ని నియమములు గరుడ పురాణంలో చెప్పారు. అసలు ఇంచుమించుగా పురాణములన్నీ నీతి నియమముల సారం. అది మీకు నాకు అందరికీ మంచిదే, లోకానికి మంచిదే. ఈ రామచంద్రుడు ఓ పక్క నుంచి మనల్ని నిరంతరం రక్షిస్తూనే ఉంటాడు. మనందరం ధర్మాత్ముడైన రామచంద్రుణ్ణి, పూర్తిగా ధర్మస్వరూపుడైన రామచంద్రుణ్ణి నిరంతరం తలుచుకుంటున్నాం, ఆయన కథ వింటున్నాం, ఆయన మనల్ని కాపాడకుండా ఎందుకుంటాడు. ప్రస్తుతానికి మాత్రం అలా దూరం నుంచి ఉంచి నమస్కారం చేసుకోవటం మంచిదన్నమాట. రెండు చేతులు అలా దూరించి నమస్కారం చేసుకుంటే ఏం గొప్పములు కదా. భక్తి గొప్పది కదా. భక్తి కలిగి ఉన్నవాడు ఎక్కడ ఉన్నా భగవంతుడు దృష్టిలో పడతాడట. భగవంతుడు మనల్ని చూడాలి తప్ప మనం భగవంతుడు ఎంతసేపు చూసినా ఉపయోగం లేదు అని శాస్త్రం ఉన్నది. మీరు ఎంతసేపు అలా విగ్రహం కేసు చూసినా ప్రయోజనం లేదు. ఎంతవరకు ప్రయోజనం లేదు? ఆయన మిమ్మల్ని చూడనంతవరకు. ఆయన మిమ్మల్ని ఒకసారి చూశాడా, ఇక మీరు కిలోమీటర్ దూరంలో ఉన్నా పర్వాలేదట, లేదా ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు. కాబట్టి ఈయన భక్తి శ్రద్ధలతో ఆ కాలంలో ఈ రోగాలు లేని కాలం కనుక సీత రామలక్ష్మణులు శరభంగునికి నమస్కరించారు. శరభంగుడు అత్యంత వినయంగా వారిని ఆహ్వానించి కూర్చోబెట్టి అర్ఘ్యం పాద్యం మొదలైనవన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రాముడికి కుతూహలం ఆగడం లేదు. శరభంగుణ్ణి కుతూహలం కొద్దీ ఇలా ప్రశ్నించాడు, మహాత్మా మేమిందాక నీ ఆశ్రమమునకు వస్తున్నప్పుడు ఆకాశ మార్గంలో దివ్యరథం చూచాం, ఆ రథం ఇంద్రుడిది అని నేను కనిపెట్టాను. ఇంద్రుడంతటి వాడు స్వర్గం నుంచి దివ్యరథం మీద ఆరూఢుడై నీ ఆశ్రమానికి వచ్చి కాలినడకన నిన్ను దర్శించి ఏదో మాట్లాడే వెళ్ళాడు. ఇంతకీ ఏం మాట్లాడాడు ఈ విషయం తెలుసుకోవాలి నేను. కొన్ని కొన్ని సమయాల్లో రహస్య వార్త కాకపోతే ఆ వార్త మాలాంటి వాళ్ళకి చెప్పడం అధర్మం కాదు, చెప్పకపోతే మాకు కడుపు బూదేరదు. ఎందుకు వచ్చాడో చెప్పమన్నాడు ఆయన. ప్రభు నీకు చెప్పకుండా ఎందుకుంటాను, సర్వం నీకు నివేదిస్తున్నాను. ఇంద్రుడు తనయంత తాను నా దగ్గరికి రాలేదు, బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా వచ్చాడు. మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీషతి జితముగ్రేణ తపస తుష్ప్రాపమకృతాత్మభి. నేను మహాతపస్సు చేశాను, ఈ మహాతపస్సు చేశాను అని నన్ను నేను పొగుడుకోవడానికి చెప్పట్లేదు, చెప్పకపోతే నీకు తెలియదు కనుక. ఇక్కడ కూడా ఒక పెద్ద ధర్మ సంకటం ఉందండి. మహాత్ముడు నేనే మహాత్ముడిని తన గురించి చెప్పుకోకూడదు. నేను తపస్సు చేశాను, నేను అర్చనలు చేశాను, నాకు పుణ్యం వచ్చింది అని ఎవడన్నా తనను తాను పొగుడుకుంటే వాడు వెంటనే భ్రష్టుడవుతాడు, వాడి పుణ్యం నశించిపోతుంది. అందుకని ఆత్మస్థుతి పరనింద ఈ రెండూ పనికిరావు. ఎంత గొప్పవాడైనా సరే తనను తాను మాత్రం పొగుడుకోకూడదు. ఏమండో నేను కాబట్టి ఈ పని చేశాను అన్నాడా, వెంటనే వాడి పుణ్యం అంతా పోతుంది. మరి ఇప్పుడు చెప్పుకోకపోతే ఎలాగా? రాముడు అడిగాడు, అడిగినప్పుడు నిజం చెప్పాలి. అందుకని అలాంటప్పుడు ఏమంటారన్నమాట, ఇతరులు అడిగినప్పుడు తన గురించి చెప్పకపోతే కూడా దోషం అవుతుంది. దానికి వాటి రోజుల్లో తీసుకోండి, బ్యాంకు ఉద్యోగములకు ప్రకటన ఇచ్చితిమి, బీటెక్కో ఎంటెక్కో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు లేకపోతే డిగ్రీ చదివినవాడు లేక పీజీ చేసినటువంటి వాడు అప్లై చేయాలి అన్నప్పుడు మీరు అప్లై చేస్తూ నేను సొంటని, నాకేమీ రాదు, నేను ర్యాంకు హోల్డర్ని కాను, అయినా నాకు ఉద్యోగం ఉండంటే ఏమవుతుంది? గురువుగారు చెప్పారు ప్రాణంలో ఆత్మస్థుతి చేసుకోవద్దన్నారు కదా. అందుకని నేను ఎంటెక్ దరిద్రపు ర్యాంకులో వేసైతిని, లేక ఫెయిల్ అయ్యి తిని నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఎవరు? అప్పుడు మనల్ని పొగుడుకోవాలి. ఎందుకంటే సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం తప్ప మన పొగుడుకోవడం కదా అది. కాబట్టి మీరు చక్కగా అందులో నేను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ని లేదా రోల్డ్ గోల్డ్ మెడలిస్ట్ని లేదా బీటెక్ ప్యాస్ అయితేని లేదా బీఎస్సీ ప్యాస్ అయితేని అని శుభ్రంగా మనకున్నావు చెప్పుకుంటే, ఓహో వీడికి ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి అని ముందు అప్లై చేయనిస్తారు. ఆ తర్వాత టెస్ట్ పెడతారు, టెస్టుల్లో ఇంటర్వ్యూలో అడుగుతారు మళ్ళీ నేను ఏమో ఏం చదివో, నేను గోల్డ్ మెడలిస్ట్నని చెప్పుకోవాలి అక్కడికి వెళ్ళాక. అంతేగాని వినయంగా ఉండమన్నారండి మా గురువు గారు. అందువల్ల నేను ఎంత గొప్పవాడినో చెప్పుకోకూడదు కనుక నా గురించి నేను పొగుడుకోను, నేను ఉట్టి చవటని, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఎలా ఇస్తారండి ఎవరు? కాబట్టి అక్కడ మన పొగుడుకోవడం కాదు, మన ఉద్యోగం కోసం మన క్వాలిఫికేషన్స్ చెప్పుకోవడం, అప్పుడు అది అధర్మం కాదు. అనవసరంగా ఇలాంటి చోటుకు వచ్చి ఏమండో గురువుగారు ఏమనుకుంటున్నారు, నేను కట్టిన గుళ్ళు ఎవరూ కట్టలేదు, నేను చేసిన పూజలు ఎవరూ చేయలేదని ఇక్కడ పొగుడుకుంటే అది దోషం. అలాగే ఎవరైనా వచ్చి అయ్యా మీ ఉపాసన ఏమిటండి అని అడిగితే, అడిగినవాడు గొప్పవాడైతే అప్పుడు కూడా చెప్పాలి. ఇప్పుడు అడుగుతున్నది రాముడు, ఇంద్రుడు ఎందుకు వచ్చాడని అడిగాడు, శరభంగుడి విషయం చెప్పాలి. అప్పుడు అది ఆత్మస్థుతి కాదు, ఉన్నదొన్నట్టుగా చెప్పడం అవుతుంది, అప్పుడు దోషం కాదు. వీటిని ధర్మ సూక్ష్మములు అంటారు. ఈ ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసుకోవాలి. అందుకే ఏమని చెప్పాడు, నేను మహాతపస్సు చేశాను, కఠోర తపస్సు చేశాను, యజ్ఞములు చేశాను, దీక్షలు వహించాను, అవి ఇవి అవిని కాదు, నా తపస్సుతో సమస్త లోకాలు జయించాను. జయించడం అంటే కత్తి పెట్టుకొట్టడం కాదు, అక్కడ ఏ లోకానికైనా వెళ్ళగలను, నా తపశ్శక్తి వల్ల స్వర్గమునకు వెళ్ళగలను, బ్రహ్మలోకానికి వెళ్ళగలను, బ్రహ్మలోకం ఏమిటి శాశ్వత వైకుంఠానికి కూడా వెళ్ళగలను, అన్ని లోకములు నేను నా తపస్సుతో సాధించాను. ఎంతో ఇంద్రియ నిగ్రహం ఉండి సత్యం పలికి పరుల సొమ్ముకి ఏమాత్రం ఆశపడకుండా ఉండేవాళ్ళు మాత్రమే కొన్ని లోకములు పొందుతారట. కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మలోకము స్వర్గలోకము అని వ్యవహారంలో మనం పలికేటటువంటి లోకములు వేరు, ఈ ఉత్తమ లోకాలు వేరు. ఉదాహరణకి రాముడు స్వర్గములకు వెళ్ళను అంటే ఆయన స్వర్గానికి వెళ్ళాడంటే ఈ ఇంద్రుడు పరిపాలించే స్వర్గమని కాదు. ఇంద్రుడు పరిపాలించే స్వర్గం పరిమిత స్వర్గం. కలియుగం అంతమైపోయి ప్రళయం వచ్చాక ఈ స్వర్గం కూడా నాశనం అయిపోతుంది. ఆఖరికి బ్రహ్మలోకం కూడా కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మలోకం కూడా నశిస్తుంది. కానీ నాశనం కాని లోకం ఒకటి ఉన్నది, దాన్ని శాశ్వత పరబ్రహ్మలోకము అంటాం. వ్యవహారంలో ఈ పరబ్రహ్మలోకమును కూడా పురాణములలో బ్రహ్మలోకము లేక స్వర్గలోకము అంటారు. అప్పుడు మాత్రం రాముడు స్వర్గమునకు వెళ్ళిపోయాడు అవతారం చాలించాక అంటే ఈ ఇంద్రుడి స్వర్గమని కాకుండా పరబ్రహ్మలోకమైన వైకుంఠము అని అర్థం చేసుకోవాలి. అలాగే రాముడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అని మళ్ళీ ఓ చోట చెబుతాడు, అప్పుడు అక్కడ బ్రహ్మలోకం అంటే పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. నాశనము కాని శాశ్వత దివ్యలోకమును పరబ్రహ్మలోకం అంటారు. చీటికి వాటికి పర అని వాడకుండా బ్రహ్మలోకమునకు వెళ్ళాను. మీకు చూడండి, రామాయణంలో చివరన రామచంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడని ఉంటుంది, ఒక చోట ఏమని ఉంటుంది రాముడు స్వర్గమునకు వెళ్ళాను అని ఉంటుంది. అక్కడ స్వర్గము అంటే ఇంద్రుడి స్వర్గం అని చెప్పకూడదు, బ్రహ్మలోకం అంటే ఈ చతుర్ముఖుడైన బ్రహ్మ ఉన్న లోకం అని చెప్పకూడదు అనమాట. అందుకే టెక్నిక్గా త్రిదివము అని వాడతారు. త్రిదివము అంటే త్రిపాద శ్యామృతం దివి, ఈ త్రిపాదములకు అవతల ఉన్నటువంటి అమృతతత్వమైన లోకము, అదే శ్రీమన్నారాయణుడుండే పవిత్ర లోకము. ఇంకక్కడికి వెళ్ళిన వాడు తిరిగి రాడు. ఆ లోకమునకు కూడా వెళ్ళే శక్తి పొందాడు శరభంగుడు. దేనివల్ల పొందాడు ఆ లోకము అంటే, ఒకటి, ఎప్పుడు పరుల యొక్క సొమ్మును ఆశించలేదట. పైకి మనం ఎన్నో కబుర్లు చెబుతాం అండో, నాకు పరాయి వాడు సొమ్ముద్దండో అంటాడు, లోపల మాత్రం వాడి దగ్గర నుంచి లక్ష వస్తే బాగుందనుకుంటాడు. అలా అనుకోకుండా ఉండడం అసంభవం ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఒక్క మహాత్ములు మాత్రమే తన ఎంత తాను వస్తే తప్ప మనస్సులో కోరుకోరట. పరుడు తనంత తానిస్తే అప్పుడు ఆ సొమ్ము వీడికి దక్కుతుందిట. అలా కాకుండా వాడు ఇవ్వాలి అని మనస్సులో కోరుకుంటే అది పరద్రవ్య అపహరణ. తనంత తాను రావడం వేరు, కోరుకోవడం వేరు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి భగవంతుడి మీదో గురువు మీదో లేక ఒక పేదవాడి మీదో ప్రేమ కలిగి తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తే అవతల వాడు పుచ్చుకుంటే అది ఇతరుల యొక్క సొమ్ము పుచ్చుకున్నట్టు కాదు. ఎందుకని, ఆ వ్యక్తి ప్రేమతో ఇచ్చాడు కనుక. అలా కాకుండా ఆయన చేతికి ఓ మంచి కంకణం ఉంది, చెవులకు కొండలాలు ఉన్నాయి, లేదా ఆవిడ మెడలో ఓ పాతిక కాసులు గొలుసు ఉంది, గొలుసు అనుకుని పులుసుని చూసినట్టు లొట్టలు వేసుకున్నట్టుగా వేసుకుని ఈవిడు వెళ్ళిపోయేటప్పుడు ఆ గొలుసు అక్కడ పెడితే బాగుండు అనుకున్నాడా? ఇక వీడంతటి పాపాత్ముడు మరొకడు లేడు. ఇతరుల సొమ్ముని తన మనస్సులో ఆశించి పొందాలనుకుంటే వాడు పరద్రవ్యాపహారి. తన ఎంత తాను అతడిస్తే ఎంత పుచ్చుకున్నా అప్పుడు దోషం రాదు. కానీ కలియుగంలో అలా ఎంతమంది ఉండగలుగుతారు? ఆ వ్యక్తిని చూడగానే వాడు దండం పెడుతున్నప్పుడు వాడు ఒక గొలుసు పెడితే బాగుండు, ఓ పులుసు ఇస్తే బాగుండు, లేకపోతే ఇంకోటి ఇస్తే బాగుండు అనే ఊహ వస్తుంది. వస్తే వాడు పాపాత్మని. అందుకే జితేంద్రియుడు అనే శబ్దం ఎవరికి పడితే వాళ్ళకి వాడకూడదు. ఒక్క కుచేలుడు లాంటి వాళ్ళకి వాడాలి. కుచేలుడు ఎటువంటి వాడు? తనంత తాను ఏదన్నా లభిస్తే, అంటే ఇంటికి వచ్చిన వాడు మెచ్చుకుని ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయే 10,000 అనుకుంటాడు. వాడు 10,000 ఇచ్చినా 10,000 అనుకుంటాడు. తనంత తాను మాత్రం అడగడు, పొరపాటును కూడా ఎవరిని యాచించడన్నమాట. అటువంటి మహాత్ములు నిజమైనటువంటి జితేంద్రియులు అని పిలువబడతారు. కొద్దిమంది ఇప్పటికి కూడా భూలోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏమంటారన్నమాట, తన ఎంత తాను వచ్చిన దానికి సంతోషించువాడు, స్వకర్మతో లభించిన దానికి సంతోష పొందువాడు. నిష్కాముడంటే వాడే. శరభంగుడు అటువంటి వాడు. పరద్రవ్యాన్ని కోరుకోడు, ఎవడన్నా ఇస్తే కాదనడు, ఎప్పుడూ తపస్సులోనే గడుపుతాడు. అందులో పంచాగ్నుల మధ్యలో తపస్సు చేస్తాడు. తూర్పు వైపు ఒక అగ్నిగుండం, దక్షిణం వైపు ఒక అగ్నిగుండం, పడమర వైపు ఒక అగ్నికుండం, ఉత్తరం వైపు ఒక అగ్నికుండం, ఇలా 4 కుండాలు పెట్టుకుని మధ్యలో కూర్చుని మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన మీద కిరణములు ప్రసరిస్తూ ఉండగా తపస్సు చేస్తే దాన్ని పంచాగ్నుల మధ్య తపస్సు అంటారు. 4 భౌతికమైన అగ్నిగుండాలు, ఒక అగ్ని సూర్యుడు అనమాట. మళ్ళీ ఆ సూర్యుడు కూడా ఏదో రాత్రిపూట సూర్యుడైతే సూర్యుడు ఎక్కడ ఉంటాడు? మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 సూర్యుడు భగ భగ మండుతూ నెత్తి మీద కిరణములతో చుర్రు మనిపిస్తున్నప్పుడు కదలకుండా కూర్చోగలిగితే వాడు పంచాగ్ని మధ్యలో తపస్సు చేసిన వాడు అవుతాట. ఒకసారి ఆలోచించండి, వేసవికాలం అందున మంచి మే నెల, ఆ సమయంలో 4 వేపులు అగ్నిగుండాలు పెట్టుకుని 6 బయట కూర్చుంటే సూర్యుడు ఆ సమయంలో భగభగ మండుతూ ఉంటే, ఆ మంటకి తల మాడిపోతూ ఉంటే కదలకుండా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపమును ఎంతమంది చేయగలరు? ఓం నమశివాయ అనే పంచాక్షరీ జపం ఎంతమంది చేయగలరు? అలా చేయగలిగి బతికితే వాడు పంచాగ్రుల మధ్యలో తపస్సు చేసిన పుణ్యం వల్ల శరీరమును విడిచి విడవగానే పరబ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాడు. ఈయన అటువంటి వాడు. వస్తువుల మీద వ్యామోహం లేదు. పంచాగ్రుల మధ్యలో తపస్సు చేసిన వాడు. నిరంతరము ఆహార విషయంలో నియమం పాటిస్తాడు ఆయన. పొరపాటు కూడా పరుల యొక్క ఆహారం తినడు. కందమూల ఫలములు, తనంత తాను రాలిన ఆకులే తింటాడు. ఈ విధంగా ఎన్నో కఠోర నియమములు వహించి తపస్సు చేశాను నేను. ఆ తపస్సు వల్ల నేను సమస్త లోకాలు జయించాను. బ్రహ్మదేవుడు కూడా అడుగు పెట్టలేని లోకములకు వెళ్ళడానికి నాకు అర్హత వచ్చింది. అందుకని బ్రహ్మదేవుడు ఈ ఇంద్రుణ్ణి నా దగ్గరికి పంపి, నాయన శరభంగా ఇక నీవు చేసిన తపస్సు చాలు, ఎప్పటికీ తరగనటువంటి లోకములు పొందావు నువ్వు. అంటే ఎన్ని యుగములు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా నీ పుణ్యం క్షయం కాదు. అంత పుణ్యం సాధించావు. ఈ పుణ్యముతో ఇక నీవు అన్ని లోకాలు పొందగలిగావు. ఇంకెందుకు తపస్సు చేయడం? ఓ స్థాయి దాటిపోయింది ఆ పుణ్యం. డబ్బు ఓ స్థాయి దాటిపోతే మనిషికి వెర్రెక్కుతుంది, పుణ్యం కూడా ఎక్కువైపోతే పుచ్చిపోతుంది. అందువల్ల ఇక నువ్వు భూలోకంలో నీ శరీరాన్ని విడిచిపెట్టి తొందరగా బ్రహ్మలోకమునకు రమ్ము అని ఈ ఇంద్రుని ద్వారా నాకు కబురు పెట్టాడు. ఇంద్రుడు వచ్చి ఆ విషయం నాకు చెప్పాడు, శరభంగా నువ్వు బ్రహ్మలోకానికి వచ్చాయి అని చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడే కాదు, ఇంత పూర్వం కూడా వచ్చాడు. ఇది అప్పుడే 2వ సారో 3వ సారో ఆయన దగ్గరికి రావడం. మరి ఈయన ఎందుకు వెళ్ళలేదు ఇంతకాలం? ఈ భూలోకంలో ఏముంది ఆయనకి? ఆయనకి ఏమన్నా ఇల్లు కావాలా, లేకపోతే భార్య కావాలా, ధనము కావాలా, సంపదలు కావాలా, ఆహారం కావాలా? ఏమీ అక్కర్లేదే. మరి ఏమీ అక్కర్లేని వాడు ఎందుకు ఇంతకాలం బతుకున్నాడంటే, రాముడి దర్శనం చేసుకోకుండా బ్రహ్మలోకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎంత అపూర్వమైన సంఘటన అండి ఇది. నిజానికి ఈయన హాయిగా వైకుంఠానికే వెళ్ళగలడు. కానీ ఆ వైకుంఠవాసు ఉండి రాముడిని ఇక్కడ చూడకుండా రామదర్శనం చేయకుండా రాముడు ఉన్న వైకుంఠానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే అన్నాడు, బ్రహ్మలోకం నగచ్చామి త్వామదృష్ట ప్రియాతిథిం త్వయాహం పురుష వ్యాఘ్ర ధార్మికేణ మహాత్మనా సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితం. అద్భుతమైన పాండిత్యం కలిగిన వాడు కాబట్టే వాల్మీకి ఈ కావ్యం రాశాడు. ఇంకెవరు అలా రాయలేదు. పైకోటి కనపడుతుంది, లోపల ఇంకో అర్థం ఉంటుంది. నిగూఢమైన అర్థముతో రాశాడు ఆయన. ప్రియమైన అతిథికి సేవ చేసి ఆయన దర్శనం చేసుకోకుండా నేను బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఇంటికి వచ్చిన అతిథిని సేవించాకే బ్రహ్మలోకానికి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి అతిథి పూజ చేసి అప్పుడు నేను బ్రహ్మలోకానికి వెడదాము అనుకుంటున్నాను అని ఒక అర్థం. ప్రియాతిథి అనగా ప్రియమైన అతిథి. అతిథి కిల పూజారహః అభ్యాగత స్వయం విష్ణు అని వేదం చెబుతున్నది. అనగా ప్రియమైన అతిథి అనగా సాక్షాత్తు విష్ణువే. విష్ణువు తప్ప ఈ ప్రపంచంలో ప్రియమైన అతిథి మరొకడు లేడు. నువ్వు లేకుండా నేను వైకుంఠానికి వెళ్ళాను అనుకుందాం, దానివల్ల నాకేం ఉపయోగం ఉంది? విష్ణువేమో భూలోకంలో ఉన్నాడు. నేను ఉత్తి వైకుంఠానికి వెడితే ఏమిటండి? పద్మాకర్ గారు లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకంటే గురువుగారు ఉంటే ఏదో ఆ వంకతో ఆ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప ఇల్లు చూడడం వాళ్ళు చూడడానికి వచ్చేది మా ఇల్లు కదగా. గురువుగారు దర్శనం అవునా? భూలోకంలో ఉన్న మామూలు మనిషి నేను, నన్ను చూడడానికి వచ్చే ముందే నేను ఉన్నానో లేదో తెలుసుకుంటున్నారే. అటువంటిది వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో రామరూపంలో ఉన్నాడు. ఆయన లేని వైకుంఠం వైకుంఠమామా. ముందు వైకుంఠుణ్ణి చూచి అప్పుడు వైకుంఠానికి వెళ్ళి ఆయన కోసం ఎదురు చూడడంలో అర్థం ఉన్నది. నువ్వు ప్రియ అతిథివి, విష్ణువువి, ఇక్కడికి వచ్చావు, నీకు సేవ చేసి నీ దర్శనం చేసుకున్నాకే అప్పుడు నేను ఉత్తమ గతులకు వెడతాను. ఒకవేళ నీ దర్శనం చేసుకోకుండా నీకు సేవ చేయకుండా అక్కడికి వెడితే నాకు అది శూన్యం కింద కనపడుతుంది అని అంతరార్థం అన్నమాట. రామ దర్శనమున ముందు, రాముడి పాదములు పట్టుకోవడానికి ముందు ఇంకా ఏ లోకము నాకు రుచించదు. నాకు రాముడు అనే ఒక రూపం కావాలి, రామ దర్శనం కావాలి, రామ సేవ కావాలి, రామ పూజ కావాలి, రామనామం కావాలి. అది వచ్చిన తర్వాతే నేను ఏ లోకానికైనా వెడతాను. ఈ సేవ లేని క్రితం నేను ఇంకెక్కడికైనా వెడితే ఆ లోకములు లోకములు కావు. అందుకే బ్రహ్మలోకం గచ్చామి. నీ సేవ చేయకుండా, నీ దర్శనం చేసుకోకుండా బ్రహ్మలోకం నేను వెళ్ళను. వెళ్లకుండా ఉండడం కోసం ఇక్కడ కాసు కూర్చునున్నాను. నా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు. ఏ తపస్సు అయినా ఎవరైనా దేనికి చేస్తారు? రామదర్శనం కోసమే. మనం చేసే తపస్సు, మనం చేసే ధర్మములు, మనం వినే ఉపన్యాసములు ఇవన్నీ దేనికోసం? ఏదో ఒకనాడు రామదర్శనం అవుతుందని. రాముడి దర్శనం కానాడు ఇవన్నీ ఎందుకండి మనకి? మనందరం రాముడి కోసం ఎదురు చూస్తూ ఇన్ని కష్టాలు పడి ఇన్ని పూజలు చేస్తూ ఇన్ని పురాణాలు వింటున్నాం. నిజం చెప్పాలంటే మీరందరూ ధైర్యవంతులు, అందరూ భయపడిపోయి ఇంట్లో దాక్కుంటున్నారు. కానీ మీరు రాముడి పురాణం విని ఏమైపోయినా పర్వాలేదని కదా మూతికి ముక్కుకి గుడ్డలు కట్టుకుని మరీ వచ్చారు. నేను కూడా అదే అన్నాను. నాకు ఎంతోమంది రోజు హెచ్చరిక, బాబో ఎందుకండి ఆన్లైన్లో పురాణం చెప్పండి అన్నారు. నాకైతే ఎప్పుడు ఆన్లో ఉండడం ఎందుకండి? దిక్కుమాల గొడవ అసలు ఆన్లైన్ అంత రాముడే. నాకేం భయం లేదండి అని చెప్పపడమే. మీకోసం జాగ్రత్త వహిస్తున్నాను తప్ప నేను ఏనాడో చెప్పాను, నాకు మృత్యు భయం లేదు. నేను చెయ్యవలసిన పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను 86 ఏళ్లలోపు ఎంత గింజుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళను, ఆ లోపు వెళ్ళను. మీరు ప్రయత్నించినా వెళ్ళను, యముడు ప్రయత్నించినా వెళ్ళను, ఆఖరికి ఇందాకట్లాగే ఇంద్రుడి ద్వారా బ్రహ్మదేవుడు కబురు పెట్టి వెంటనే వైకుంఠానికి వచ్చేయన్నా వెళ్ళను. ఎందుకంటే ఇవన్నీ పూర్తి చేయవలసిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ రాముడి కథ చెబుతూ ఉంటే రాముడి దర్శనం అవుతుంది. ఆయన దర్శనం అయ్యేలోపు భూలోకం విడిచిపెట్టాం. మీరు కూడా ఆ భక్తితోటే, నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. ఈ కరోనా అనేది మమ్మల్ని ఏమీ చెయ్యదు, మేము రాముడి కథ వింటాం, కాకపోతే జాగ్రత్త మాత్రం పాటిస్తాం. ఈ ముక్కుకు గుడ్డెందుకు కట్టుకోవాలంటే ఆ రోగాన్ని గౌరవించడం కోసమట. రోగాన్ని గౌరవిస్తే అది సంతోషిస్తుంది. దానికి ఉదాహరణ చెప్పాలి మీకు. ద్రోణ పర్వంలో ద్రోణుడు చచ్చిపోయాక అశ్వత్థామ నారాయణాస్త్రం అని ఒక అస్త్రం వేశాడు. ఈ అస్త్రం వచ్చి మొత్తం పాండవుల్ని నాశనం చేయడం మొదలుపెట్టింది. అర్జునుడు గురువుగారు చచ్చిపోయారనే బెంగతో ధనుస్సు వదిలి ఆయన బాధపడుతూ ఉన్నాడు. కృష్ణుడు కూడా ఏం మాట్లాడాల. ఒక అక్షౌహిణి సైన్యం కాలిపోయింది అంటే మొత్తం పాండవ సైన్యం ఆ పూట ఒక అక్షౌహిణి సైన్యం చచ్చిపోయింది. దాంతో ధర్మరాజు బాధపడి కృష్ణుడు అర్జునుడు మనల్ని పట్టించుకోవటం లేదు, మిమ్మల్ని యుద్ధానికి తీసుకొచ్చిన పాపం నాది కాబట్టి ఆ అస్త్రానికి నేను బలైపోతాను, మీరందరూ ఇళ్ళకి పోండి అన్నాడు తన సైనికులతో. అప్పుడు తొందరపడి కృష్ణుడు లేచి నిలబడి, నాయనలారా ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఈ నారాయణాస్త్రాన్ని ఎదిరించే శక్తి ప్రపంచంలో మళ్ళీ నారాయణాస్త్రానికి తప్ప దేనికి లేదు, కానీ తెలివితేటలతో దీని నుంచి మనం బయటపడవచ్చు. ఈ నారాయణాస్త్రం వెన్ను చూపి పారిపోయే వాళ్ళని, నమస్కరించిన వాళ్ళని, రథం దిగి నేల మీద ఉన్నవాళ్ళని చంపదు. కాబట్టి మీరందరూ రథం దిగి నేల మీద నిలబడండి, దానికి దండం పెట్టండి, ఇక అది మిమ్మల్ని ఏం చేయదు, దాని నుంచి బయటపడాలంటే ఇదే మార్గం అన్నాడు. అందరూ వెంటనే రథాల మీద నుంచి, గుర్రాల మీద నుంచి, ఏనుగుల మీద నుంచి దిగారు, రెండు చేతులు జోడించారు, ఆ అస్త్రానికి నమస్కరించారు. అది ఎవరిని చంపడం మానేసింది, దండం పెట్టిన వాడిని, కిందకి దిగిన వాడిని వదిలిపెట్టింది. ఇప్పుడు భీముడు ఏం చేశాడు, ఏయ్ నేను ఈ రథం దిగను, ఈ నారాయణాస్త్రం అంతం చూస్తాను, డిగకుడు వాహనంబులు కడింది మగంటిమి కోలిపోవా, మీ పురుషత్వం విడిచిపెడతారా, పౌరుషం విడిచిపెడతారా, ఈ అస్త్రమునకు మీరు భయపడద్దు, వాహనములు దిగద్దు, వాహనాలు దిగి దండం పెట్టడం అంటే శత్రువుకి లొంగిపోవడమే, అలా లొంగిపోవడం ఆత్మహత్య కంటే ప్రమాదకరమైనది, నేను ఈ గత్తో దాన్ని అంతం చూస్తాను, మీరు మళ్ళీ రథం ఎక్కండి అన్నాడు. అనగానే ఈ అస్త్రం ఏం చేసింది, నమస్కరించిన వాళ్ళందరినీ వదిలిపెట్టి గద పుచ్చుకుని భీముడికి వేసి వెళ్ళింది. భీముడు రథం తగలబెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు వెంటనే అర్జునుడు ముందు ఒక వారుణాస్త్రం వేసి ఆ అస్త్రంతో ఆ రథాన్ని చల్లార్చి పరుగు పరుగున అక్కడికి వచ్చి, ఒరే నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఆ అస్త్రంతో యుద్ధం చేసి ఎవడో బతికి బట్ట కట్టలేడు, అది అంత భయంకరమైనది, ఇటువంటి సమయంలో మనం పౌరుషం కాదు చూపించటం, రెండు చేతులు జోడించి నమస్కరించి బతికి బట్ట కట్టాలి, బతికిన తర్వాత దాని సంగతి చూద్దాం, మనం బతుకుంటే బొరుసాగు తినచ్చు అన్నారు కాబట్టి దిగు అంటే నేను దిగను దిగను అంటాడు ఆయన. అంత మొండాడు భీముడు. అప్పుడు చెరోరెక్క పుచ్చుకుని బలాత్కారంగా కృష్ణుడు అర్జునుడు ఆయన అందులోంచి ఈడ్చి కింద పారేశారు, దండం పెట్టించారు. అప్పుడు కూడా అంటుంటే రెండు చేతులు ఇలా చెరో చెయ్యి పుచ్చుకుని ఇటు నుంచి కృష్ణుడు ఇటు నుంచి అర్జునుడు రెక్కలు పుచ్చుకుని ఇలా నమస్కారం చేయించారు. నమస్కారం చేయగానే ఆ అస్త్రం అదృశ్యమైపోయింది. అప్పుడు చెప్పాడు విష్ణువు, కొన్ని అస్త్రములు ఉంటాయి వాటితో యుద్ధం చేయకూడదు, వాటికి లొంగిపోయి నమస్కరిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. అలాగే కొన్ని రోగాలు ఉంటాయి, ఆ రోగాల దగ్గర ఏం ముక్కు గుడ్డ తీసి ఎందుకు మాట్లాడకూడదు అంటే అది నీ ముక్కులో దూరిందనుకో, ఆ తర్వాత ఇక ముక్కులోంచి ఊపిరి వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేయాలన్నమాట, నాయనా కరోనా నీకు అది అన్నమే బాబు అని ముక్కుకి అడ్డంగా గుడ్డ కట్టుకుని దూరం పాటించి కొద్ది రోజులు దానికి లొంగినట్టు నటిస్తే ఆ తర్వాత తనంతదే లొంగి వెళ్ళిపోతుంది. అందుకని ఈ జాగ్రత్తలు మాత్రం పాటించండి, దీనివల్ల మనకు వచ్చే నష్టం ఉంది. ఈ మాత్రం దూరంగా కూర్చోవడం, ముక్కుకు గుడ్డ కట్టుకోవడం, నేను చెప్పిన కషాయం చాలా గొప్పది, ఇది చాలా అద్భుతమైన కషాయం. మీకు చాలాసార్లు చెప్పాము, మళ్ళీ చెబుతున్నాం, ఓ రెండు గ్లాసులు నీళ్లు తీసుకోండి, ఆ రెండు గ్లాసులు నీళ్లు మరగపెట్టండి, అందులో రెండు గుప్పెడులు వేపాకులు వెయ్యండి, అందులో ముదురాకులు అయితే మరీ మంచిది, బాగా మరిగిన తర్వాత అందులో ఓ రెండు చెంచాలు పసుపు, వంట పసుపు వెయ్యండి, కెమికల్ పసుపు కాకుండా. అప్పుడు అందులో ఈ మాత్రం ఏదో ఒక ఉండ పచ్చకర్పూరం, లడ్డూల్లో వేసి ఆహారంలో వేసే పచ్చకర్పూరం వేయండి, ఆ తర్వాత దాన్ని చల్లార్చి వడగట్టి రోజు పొద్దున్న సాయంత్రం ఓ రెండు చెంచాలు తాగండి. ఇక ఆ తర్వాత మీ దగ్గరికి వస్తే ఒట్టు ఈ కరోనా అది ఎగిరిపోయి మళ్ళీ చైనాని పాకిస్తాన్ని పట్టుకుంటుంది, మన జోలికి రాదు. అది ఎంత లాభం అంటే దాన్ని చేతులకు వేసుకునేలా కడుక్కుంటే ఇంక వేరే చేతులకి ఏ బ్యాక్టీరియా సోకదు. అసలు శుభ్రత అంటే ఇదే, ఇదే శానిటైజేషన్ అంటే. కడుపులో గ్యాస్ ట్రబుల్ పోతుందని ఒకళ్ళు, షుగర్ పోయిందని ఒకళ్ళు, ఎంతోమంది కషాయం వాడి అనేక రకాల ఆయువులను పొందారు, ఆరోగ్యాలను పొందారు, అంత గొప్పవి. ఇలా ఈ విధంగా మనం రోగం నుంచి బయటపడి విముక్తి పొంది ఇటు ఆరోగ్యం పొందుదాం, దాంతోపాటు పరమాత్ముని యొక్క అనుగ్రహము పొందుదాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాముని కథ వింటే ఆ వ్యక్తికి అపజయం ఉండదు. రాముడి కథ కోసం మీరు ఇంత కష్టాన్ని ఎదుర్కొని వచ్చారని చెప్పడానికి చెబుతున్నాను అన్నమాట. అలాగే ఆయన కూడా రాముడి దర్శనం చేసుకోకుండా, రాముడికి సేవ చేయకుండా బ్రహ్మలోకానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదన్నమాట. అందుకే నేను బ్రహ్మలోకానికి వెళ్ళను, రాముడి యొక్క సేవ చేయకుండా అని ఇక్కడ భీష్మించు కూర్చున్నాను. నా అదృష్టం ఆ వెయ్యి కళ్ళు వాడు ఆహ్వానించినా వెళ్లకుండా వెయ్యి కళ్ళతో నీకోసం ఎదురు చూశాను. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు ధర్మాత్ముడివి, ధర్మస్వరూపుడవైన నీ సేవ, నీ దర్శనం, నీ అతిథి పూజ ఇవి జరిగితే అదే నాకు బ్రహ్మలోకం, అదే నాకు సమస్త శుభములు కలిగిస్తుంది. ఇప్పుడు నువ్వు వచ్చావు గనక నీ సేవ చేసి నీతో కాసేపు మాట్లాడి నేను త్రిదివం దేవసేవితం, దేవతలు సేవించే త్రిదివమునకు వెడతాను. ఇక్కడ స్వర్గం అనలేదు, త్రిదివము అన్నాడు. ఆ విషయం మీకు ఇందాకే చెప్పా. త్రిదివము అంటే వ్యవహారంలో స్వర్గం, కానీ త్రిదివము అంటే ఈ త్రిపాద శ్యామృతం దివి అని వేదములు చెబుతున్న బ్రహ్మలోకము, శాశ్వత పరబ్రహ్మలోకం అంటే వైకుంఠం. అక్కడికి వెడితే ఇంక తిరిగి రావలసిన అవసరం లేదు. దేవతలు ఉండే లోకం మామూలు స్వర్గలోకం, దేవతల చేత సేవింపబడే లోకం శాశ్వత వైకుంఠం. అందుకే దేవ సేవితము అన్నారు, ఇక్కడ దేవ నివాసము అనలేదు. అటువంటి వైకుంఠానికి వెళ్ళిపోవడం కోసం నీ అనుమతి కోరుతున్నాను. ఇంకొక్కటి నాకు ఒక కోరిక ఉన్నది, నీ సేవ చేసిన తర్వాత శాశ్వతమైన కైవల్యం నేను ఎలాగో పొందుతాను. ఆ కైవల్యానికి నాకు ఒక బంధం మిగిలిపోయింది. భూలోకంలో ఏదైనా కోరిక మిగిలిపోతే ఆ వ్యక్తి వైకుంఠానికి వెళ్ళినా మళ్ళీ భూలోకంలో పుట్టాడండో. మనం చచ్చిపోయే ముందు కోరికలు ఉన్నాయంటే ఈ కోరికల వల్ల పునర్జన్మ ఎత్తుతాం. యాంతే మతిహి సా గతిహి, చచ్చే ముందు నీ మనస్సులో ఏది ఉందో అదే నీ గతి. అందుకని చచ్చిపోయే ముందు మీరు ఎప్పుడన్నా సరే నాగోల్లో నా ఇల్లు, నాగోల్లో నా ఇల్లు అని చచ్చిపోయారంటే నాగోల్లో మీ ఇంటి ముందు కుక్కయి పుడతారు. ఇంత కష్టపడి కట్టించుకున్నటువంటి ఇంటి ముందు కుక్కయి పుడితే రేపొద్దున ఆ కుక్కగా వీడి కాపలోకి వస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎందుకు వస్తుంది తెలియక కుక్కను కొడతారు పాపం. ఆ కుక్కేమో అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మీకు అర్థం కాదు ఈ చచ్చిపోయినటువంటి వాడు ఆ కుక్కయి పుట్టాడని. అందుకని ఎప్పుడూ కూడా చచ్చే ముందు ఇవేం కోరుకోకండి. ఆస్తులు కావాలని, కొంపలు కావాలని, ఇంకే బిడ్డలు కావాలని వాటిని తలుచుకుని చచ్చిపోతే మళ్ళీ ఆ ఇంటి ముందు లేనిపోని జంతువులుగా పుడతారు. పిల్లులుగా, కుక్కలుగా, దోమలుగా పుట్టి ఎంత యాతన పడతారో తెలుసా. మనకి ఏ బంధం మిగిలినా అది మళ్ళీ జన్మ తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ బంధాలు పోవాలి. ఈయనకేం బంధం, శరభంగుడికి బంధం ఏమిటని మీరు అడుగుతారేమో. ఆయన చెప్తున్నాడు, ఆయనే నేను కష్టపడి సంపాదించిన పుణ్యం ఉంది, ఈ పుణ్యం కూడా బంధమే, పుణ్యం వల్ల మళ్ళీ ఇంకోసారి జన్మ ఎత్తాలట. పుణ్యం ఉంటే స్వర్గాది లోకాలకు వెళ్ళి ఆ పుణ్యం క్షీణించాక తిరిగి భూలోకంలో పుడతాం. పుణ్యము ఎక్కువైపోతే ఈ పుణ్యముల వల్ల ఉత్తమ లోకాలకు వెడతాం, అక్కడ వెళ్ళాక కొన్ని సుఖాలు అనుభవిస్తాం, ఆ పుణ్యం కొంచెం మిగిలాక మళ్ళీ భూలోకంలో ఉత్తమ జన్మ ఎత్తుతాం. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం క్షీణించాక తిరిగి మానవ లోకంలో జన్మిస్తారు. అదే పాపములు ఎక్కువైపోతే ఈ పాపముల వల్ల నరకానికి పోయి అక్కడ నానాయాతనలు అనుభవించి అక్కడ పాపం క్షీణించాక మళ్ళీ జన్మెత్తాలి. కాబట్టి పుణ్యము పాపము కూడా మనకి బంధమే, ప్రతిబంధకమే మోక్షమునకు. అందుకని జ్ఞానులు ఏం చేస్తారన్నమాట, ఈ రెండు బంధములు పోగొట్టుకుంటారు. నరకమును వదిలించుకోవాలంటే పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పుణ్యం పోవాలంటే దాన ధర్మాలు చెయ్యాలి. అందుకని నా పుణ్యం మొత్తం నీకు ధారపోసేస్తాను. అక్షయ నరశార్దూల మయాలోకాజితా శుభాః బ్రాహ్మ్యాశ్చ నాకపృష్ట్యాశ్చ ప్రతిగృహ్ణీష్వ మామకాన్. రామచంద్ర, పురుషశ్రేష్ఠ, నేను నా తపశ్శక్తితో ఎప్పటికీ తరగని నాశనము లేని లోకములు పొందాను. అంటే నేను అక్కడ ఎంతకాలమైనా ఉంటాను, కానీ ఆ పుణ్యం మాత్రం పోదు. ఆ పుణ్యలోకములు నా పుణ్యంతో కదా సంపాదించాను, ఆ లోకములు నీకు ధారపోస్తాను, అనగా నా పుణ్యం అంతా నీకు సమర్పిస్తాను. అప్పుడు నేను బ్రహ్మలోకానికి వెడతాను, నువ్వు కాదనకుండా ఈ పుణ్యలోకములను సేకరించు. ఎంత తెలివైన వాడండి ఈయన, చెప్పకుండానే నా పుణ్యం నీకు ధారపోస్తానన్నాడు. ఎవరికైనా ఒక మానవుడికి మన పుణ్యం ధారపోస్తే మన పుణ్యం లక్ష రెట్లు అవుతుందిట. నీ పుణ్యము ఎవరికైనా ధారపోయండి, అది ఎక్కడికి పోదు. ఈ మాట మీకు మార్కండేయ పురాణంలో చెప్పాను. నరకలోకంలో నానాయాతన పడుతున్న పాపాత్ములను చూచి విపశ్చిత్తు అని పేరు కలిగిన ఒక రాజు ఆ పాపాత్ములకి తన పుణ్యం ధారపోశాడు, తద్వారా వాళ్ళకి విముక్తి కలిగించి వాళ్ళందరినీ స్వర్గానికి పంపాలని. అప్పుడు ఏమన్నారో తెలిసిన స్వర్గలోకంలో వాళ్ళు, ఈ నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడున్, ఈ నరకలోకంలో నానాయాతన పడుతున్నటువంటి పాపాత్ముల మీద జాలితో వారికి నీ పుణ్యం ధారపోసావు, అందువల్ల నీ పుణ్యం లక్ష గుణంబులయ్యడు, లక్ష రెట్లు పెరిగిపోయిందన్నారు. పాపాత్ములకి ధారపోస్తేనే లక్ష రెట్లు పెరిగిపోతే ఇప్పుడు రాముడికైనా తన పుణ్యం తన లోకాలు ధారపోస్తే ఏమవుతుంది? నారాయణ ఏతి సమర్పయామి. రోజు మనం అంటున్నామా ఏమని? కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేను శరీరముతో కానీ, కాయేన అంటే శరీరముతో, వాచ వాక్కుతో, మనస మనస్సుతో, ఇంద్రియైర్వా ఇంద్రియములతో, ఇంద్రియాలంటే కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము, ఈ ఐదు జ్ఞానేంద్రియాలు, వాక్కు మనం మాట్లాడే మాట, పాణి పాద పాయు ఉపస్థ మనం మాట్లాడేటటువంటి వాక్కు, కాళ్ళు చేతులు మలమూత్ర విసర్జక అవయవాలు, ఈ ఐదు కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ ఏం చేసినా సరే, బుద్ధ్యా బుద్ధితో కానీ, ఆత్మన ఆత్మతో కానీ, ఇంక దేంతో చేసినా సరే, యత్ సకలం ఏ పనులు చేశానో అవన్నీ కూడా నారాయణాయేతి సమర్పయామి, పరబ్రహ్మయైన నారాయణుని కొరకు సమర్పిస్తున్నాను అని చేతిలోకి కాసిన నీళ్లు అక్షతలో తీసుకొని మనం చేసిన పుణ్య పాపములు సమస్తం ఆ పరమాత్మకి సమర్పిస్తే అప్పుడు మనకి పుణ్యము లేదు పాపము లేదు భవబంధాలు తొలగిపోతాయి, అప్పుడు ఆయన దగ్గరికి వెడతాం. ఇప్పుడు ఆయన అలాగే నారాయణుడికి సాక్షాత్ పరబ్రహ్మకి రామబ్రహ్మమునకు సమర్పిస్తున్నాడు, సమర్పిస్తే ఏమవుతుంది? ఇక ఆయన ఎప్పుడూ భూమికి రావాల్సిన అవసరం ఉండదు. రాముడికే సమర్పిస్తే ఇంక మళ్ళీ అక్కడ లక్ష రెట్లు కోటి రెట్లు కాదు, ఆ పుణ్యం అనంతం ఇన్ఫైనైట్ అయిపోతుంది. అందుకే అంత తెలివిగా నేను నీకు ఇచ్చేస్తున్నాను ప్రతి గృహనీశ్వ పుచ్చుకో అన్నాడు. అప్పుడు ఆయన కాదంటాడా, అవతలవాడు భక్తితో అన్నీ నీకు సమర్పిస్తున్నానంటే కాదని అనలేడు కదా. వెంటనే ఆయన అహమేవ ఆహరిష్యామి సర్వలోకాన్ మహామునే, మహాముని నీవిచ్చినవన్నీ నేనే స్వీకరిస్తున్నాను. అహమేవ అన్నాడు, నేను స్వీకరిస్తానల్లా, నేనే స్వీకరిస్తాను, నేను కాకుండా ఇంకెవడు పుచ్చుకుంటాడు, ఈ ప్రపంచంలో ఎవడేది సమర్పించినా నా దగ్గరికే వస్తుంది. అసలు రాముడు చెప్పడంలో ఎంత టెక్నిక్ ఉందో చూశారు ఇక్కడ, ఆ టెక్నిక్ ఉంది కాబట్టి ఆయన పరబ్రహ్మ. మామూలుగా మనం అయితే ఏమంటాం, ఏదైనా ఇస్తే ఇస్తున్నా పుచ్చుకుంటానులే అంటాం, కానీ నేను పుచ్చుకుంటున్నాను లేదు, అహమేవ ఆహరిష్యామి నేనే స్వీకరిస్తున్నాను అనగా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి, నువ్వు ఎవరికి నమస్కరించు, నీ ఇష్టదేవత ఎవడైనా అవ్వచ్చుగాక, ఆ దేవుడికి నువ్వు చేసే నమస్కారం మళ్ళీ కేశవునికే చెందుతుంది. అందువల్ల నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు, అది నాకే వస్తుంది. నువ్వు నాకే ఇస్తున్నప్పుడు నేను మాత్రమే స్వీకరిస్తాను, ఇంకెవడు స్వీకరించలేడు. ఋషి సందేహం లేదు, నేను స్వీకరిస్తున్నాను, ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరిస్తేనే అవన్నీ పుచ్చుకుంటాను. ఏమిటా కోరిక? ఈ అడవిలో మేము ఉండడానికి ఒక మంచి ప్రదేశం చూపించు, ఒక మంచి సైట్ చూపించు, ఆ వేర మీద నువ్వే చేసి పెట్టన్నాడు పైగా. ఏది వైకుంఠం ఇవ్వగలిగిన వాడు, సమస్త నమస్కారాలు ఆయనకే చెందుతాయి అని ప్రపంచం కీర్తిస్తున్నటువంటి వాడు, అవతలి వాడు బాబోయ్ నా పుణ్యం అంతా నీకే ధారపోస్తున్నాను అంటూ ఉంటే ఈయన అంతా పుచ్చుకుని ఆఖరిన చిన్న కోరిక కోరాట, ఏమిటి? ఇక్కడ ఉండడానికి ఒక మంచి స్థలం చూపించన్నట్ట. అంటే ఏమిటి? నేను పరబ్రహ్మ అనే జ్ఞానం కనుక నీకు నాకు ఉంటే మళ్ళీ నా చేతిలో రావణాసుడు చావడు, కాబట్టి మళ్ళీ మామూలు మానవుళ్ళేగా అడగాలి, మా సాధారణ మానవుళ్ళేగా అడగాలి, కాబట్టి ఉండడానికి ఒక ప్లేస్ చూపించన్నాను అన్నాడు ఆయన. వెనకటికి ఒక ఆయన మంచి పురాణం చెప్పాట, పురాణం అంతా విన్న తర్వాత పాపం ఈ కమిటీ వాళ్ళు ఉంటారుగా, ఏం కావాలో కోరుకోండి అన్నారు. నాకేం కావాలంటే దోసకాయ పప్పు పెట్టించండి అన్నట. అంటే పాపం సామాన్యులాగా నటించాలి వీళ్ళు కూడా, దోసకాయ పప్పు చాలు, అంతేగాని మీరు అడిగారు కదా అని నాగోలంతా రాసి ఇవ్వండి అని ఆయన కోరుకోలేదు. కోరుకుంటే ఆయన పరబ్రహ్మగాడు, సామాన్య మానవుని వలె ప్రవర్తించవలేడు కనుక స్థలం చూపించవాలి కానీ చిరునవ్వునవి మహాత్మ. ఆ ఒక్కటి మాత్రం నన్ను అడక్క, నేను అన్నీ నీకు సమర్పించి వైకుంఠానికి పోతాను, నీకు ఉండడానికి తగిన స్థలం చూపించడానికి ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ డ్యూటీ ఆయనది. అన్ని పనులు అందరూ చేయకూడదు కదా, ఎవరి పనులు వాడు చేయాలి. నీకు ఈ స్థలం ఎక్కడ నివసిస్తే నీకు లాభమో, అంటే నీవు వచ్చిన పని అవుతుందో, రాక్షస వినాశనము, ధర్మ సంస్థాపనము ఇవన్నీ జరగాలంటే నీకు స్థలం చూపించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, సుతీక్ష్ణ మహర్షి. ఆయన కూడా చాలా గొప్పవాడు. నీకు ఆయన మంచి స్థలం చూపిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ఆతిథ్యం స్వీకరించు. ఆయన కూడా గట్టివాడు, ఆయనను కూడా అనుగ్రహించు. అక్కడ ఈ దగ్గరలో ఒక మందాకిని నది అని నది ఉన్నది. ఆ మందాకిని ఎక్కడితో ఎండ అయిపోతుంది, ఎందుకంటే ఆయన మధ్యప్రదేశ్లో అడుగుపెట్టాడు, ఇప్పుడు అది ఛత్తీస్గఢ్ అంటాం దాన్ని, విడిపోయింది అది. దండకారణ్యం ఇటు ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం మనకి ఇక్కడ వరకు ఉంది, భద్రాచలం వరకు ఏరియా అంతా వ్యాపించి ఉన్నది కదా. ఈయన మధ్యప్రదేశ్లోకి అప్పుడే అడుగుపెట్టాడు. ఆ ప్రాంతంలో కూడా మందాకిని అనేది సన్నగా ప్రవహిస్తూ ఉంటుంది, అందులో మంచి తామర పువ్వులు కుప్పలు తిప్పలుగా ఉంటూ ఉంటాయి. ఆ ప్రాంతంలో సుతీక్ష్ణుడు ఓ చోట ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఇక నేను మాత్రం ఈ శరీరం విడిచిపెట్టేస్తాను. పాము అప్పుడప్పుడు తన కుబుసం విడిచిపెడుతుంది. తాచు పాములు ఏం చేస్తాయి, కుబుసం విడిచిపెడతాయి, పై చర్మం విడిచిపెట్టి కొత్త చర్మం ధరిస్తాయి. అలాగే పుణ్యాత్ములు ఉత్తమ లోకాలకు వెళ్ళాలంటే ఈ శరీరం విడిచిపెట్టాలి. ఈ శరీరంతో అక్కడికి వెళ్ళలేదు, వెడితే అది ప్రమాదం కూడా. అందువల్ల ఈ శరీరం విడిచిపెట్టి వెడతాను. నా శరీరమును విడిచి నేను ఉత్తమ లోకాలకు వెళ్ళే వరకు మాత్రం ఇక్కడే ఉండు, ఆ తర్వాత నువ్వు సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళిపో. ఇప్పుడు నా శరీరాన్ని ఎలా విడిచిపెడతాను, అగ్నికి ఆహుతి చేస్తున్నాను అని వెంటనే అక్కడ ఒక అద్భుతమైన అగ్నిహోత్రం వ్రేలిచాడు. ఆ అగ్నిహోత్రంలో చేయవలసిన యజ్ఞములన్నీ చేశాడు, నెయ్యి బాగా పోశాడు, రాముడికి నమస్కరించాడు, ఆ అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేశాడు, అందులో ప్రవేశించాడు. రాముడు చూస్తూ ఉండగా పెద్ద అగ్నిగుండంలో ఆయన శరీరం చిరచిరచిర కాలిపోయింది, కానీ ఆయనకి ఏం బాధ కలగలేదు. యోగులు యతులు తమ సామర్థ్యంతో ఇంద్రియాలను జయించారు. అటువంటి వాళ్ళకి అగ్నిలో కాలిపోయినా లేకపోతే భూమిలో కూలిపోయినా కొండెక్కి దూకినా నీళ్లలో మునిగి మరణించినా శరీర బాధ, ప్రాణం విడిచిపెట్టేటప్పుడు కలిగే బాధ ఉండదు. అంతటి స్థాయికి వెళ్ళాలి మనం కూడా. అలాంటి యోగం ఎప్పుడు పుడుతుందో తెలిసిన, సాధారణంగానంటే ఇక్కడ ఒక పూర్తి ఒక రహస్యం చెప్పకపోతే అది ద్రోహం కూడా అని. మీకు ఒక మనిషి పరమ పవిత్రంగా యావజ్జీవితం బ్రతికితే అటువంటి వాడు చిట్ట చివరిలో అగ్నిలో బతికొండగా ప్రవేశించినా వాడి శరీరమునకు రవ్వంత బాధ కలగదు, హాయిగా శరీరం విడిచిపెడతాడు. అటువంటి వాడు నీళ్లలో దూకి మరణించినా వాడికి ఊపిరి ఆగిపోవడం, బాధపడిపోవడం, గిలగిలా కొట్టుకుతావడం ఉండదు. కొండ మేంచి కిందకు దూకినా వాడి కాళ్ళు చేతులు విరిగిపోతున్నప్పుడు వాడికి బాధ కలగదు. కానీ ఆ స్థాయి ఈ కలియుగంలో మానవులకి ఎలా ఉంటుంది? ఈ మానవులు బ్రతికేది పాపుల మధ్య. పైకి మనం ఎన్ని కబుర్లు చెబుతున్నా లోపల ఏదో ఒక దురుద్దేశం ఏదో సమయంలో తొలుస్తూ ఉంటుంది. స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చిన అహంకారం ఒకటి ఉంటుంది. ఈ అహంకారం మనల్ని గురువుల దగ్గర తల వంచకుండా చేస్తుంది. అందువల్లే మనం భ్రష్టులు అయిపోతాం. కాబట్టి అహంకారము మమకారము అనేక పాపములతో కూడిన ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు పరమ భయంకర బాధ పొందుతాడు. మీకు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అవుతుంది, శరీరం విడిచిపెట్టడం ఎప్పుడో ఒకప్పుడు తప్పదు కదా. ఇవాళ కాకపోతే రేపైనా నూరేళ్లకైనా శరీరం విడిచిపెడతాం. ఆ విడిచిపెట్టేటప్పుడు శరీరానికి కలిగే బాధ ఎంత బాధో తెలిసిన మీకు, తేళ్ళు లక్షల కొలది కుట్టి వేస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. ప్రాణం పోయేటప్పుడు సూదులతోటి ఈ గోళ్లంలో గుచ్చేస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. గుణపములు శరీరంలో గుచ్చుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతూ ఉంటుంది. ఎర్రగా కాల్చినటువంటి మేకులు శరీరంలో సుత్తితో దిగబడుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో, ప్రాణం పోయేటప్పుడు మానవుడి శరీరానికి ఎంత బాధ కలుగుతుంది. ఇది ప్రతి జీవికి ఎంతో కొంత అనుభవం అవుతుంది. కానీ ఒక్క కాశీలో మరణించిన వాడికి మాత్రమే ఆ బాధ ఉండదట. అందుకే కాశీలో మరణించాలని కోరుకుంటాం. కాశీలో మరణం ఎంత హాయి అంటే ఆ చచ్చిపోయేటప్పుడు వాడి దగ్గరకు వచ్చి శరీరానికి బాధ లేకుండా గంగానది అలా తామరాకులతో విసురుతుంది. డుంటి విఘ్నేశ్వరుడు తొండం చివరతో చల్లగా నీళ్లు జల్లుతాడు. పార్వతీదేవి వచ్చి కొంగుతో అలా విసురుతూ ఉంటుంది. శివుడొచ్చి చెవిలో ఓం మరి ఓంకారాన్ని ఉపదేశిస్తాడు. అందుకే అక్కడ మరణించేవాడు సుఖంగా పద్మాకర్ గారి పురాణం వింటున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చపాతి రొట్టి పూరి తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ప్రాణం విడిచిపెడతాడు. కానీ నిరంతర రామనామస్మరణం చేస్తే తప్ప కాశీకి వెళ్ళలేడు. వచ్చిన తప్పులు కాశీకి వెళ్ళాలంటే రామనామస్మరణం చేయాలండి. అందుకే కాశీలో రామనామ సత్యహే అంటారు. శవాలను మోసుకుపోయేటప్పుడు మీరు చూసారా, కాశీలో శవాన్ని మోసుకుపోతున్న వాళ్ళు ఎవరో కూడా తప్పకుండా తప్పకుండా అనరు. గురువు గారు రాగానే తప్పకుండా నరిచినట్టు అరవరు వాళ్ళు. రామనామ సత్యహై అంటారు, రామనామ సత్యహై, రామనామ సత్యహై, మిగిలింది రామనామమే, అదొక్కటే సత్యం, ఇంకేమీ సత్యం కాదని చెబుతారు వాళ్ళు. రామనామస్మరణం వల్ల అంత లాభం. అటువంటి రాముడి ఎదురుగుండా ఈ సిద్ధపురుషుడు అగ్నిగొండంలో ప్రవేశించాడు కాబట్టి ఆయన శరీరం కాలిపోతుంటే ఆయన నవ్వుకుంటున్నాడు తప్ప ఆయనకేం బాధ కలగలేదక. గట్టిగా దీపారాధన వెలిగిస్తున్నప్పుడు ఆ అగ్గిపుల్ల చివరికి వచ్చారు అంటున్నారు మన వాళ్ళు వెలిగించేటప్పుడు. ఇప్పుడు కళ్ళ ముందు ఆ మహాత్ముని శరీరం కాలిపోవడం మొదలుపెట్టింది, చుర్ర చుర్ర కాలిపోయింది, వెంట్రుకలు కాలిపోయాయి, ఎముకలు కాలిపోయి, పుర్రే అంత తేలికగా కాలదు అక్కడ, పుర్రి కూడా కాలిపోయింది. తస్య రోమాణికేశాంశ్చ దదాహ అగ్నిః మహాత్మనః జీర్ణాం త్వచం తథాస్థీని యచ్చ మాంసం ససోణితం. రామస్తు విస్మితో భ్రాత్ర భార్యయా చ సహాత్మవాన్. రాముడు కూడా భార్యతో సోదరుడితో ఆశ్చర్యంగా చూస్తున్నట్ట. చెప్పాగా రాముడు మానవుళ్ళగా చూడాలి, అందుకని ఆశ్చర్యపోతూ ఏం విచిత్రం ఇది, అగ్నిలో ఈయన శరీరం ఇలా కాలిపోతుంది, ఏదో నెయ్యి చొరచొర కాలిపోయినట్టుగా కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది ఈయన శరీరం, కానీ ఈయన కిమ్ అండం కిమన్నాస్తి అన్నట్టుగా ఉన్నాడు, కుయ్యం కయ్యం అండం లేదు అనుకుంటున్నట్టుగా చూశాడు. చూస్తూ ఉండగా వెంట్రుకలు కాలిపోయాయి, పుర్రె కాలిపోయింది, ముక్కు కాలిపోయింది, చర్మం కాలిపోయింది, లోపల ఉన్న అసలు కొవ్వెక్కడ ఉందిలేండి, ఎముకలు తప్ప అంతలాగా జీర్ణమైపోయిన శరీరం అంతా నిమిషమాత్రంలో కాలిపోయింది. ఎక్కడ ఒక్క వెంట్రుక లేదు, ఒక్క ఎముక పిసరు మిగలేదు. ఇంకా అందులోంచి బయటికి తీసుకొచ్చి ఏదో చితాభస్మము ఎముకలు గంగలో కలిపే అవకాశమే లేదు. సాధారణంగా శవాన్ని దహించిన తర్వాత ఏం చేస్తామన్నమాట మనం, అందులో ఉన్నటువంటి ఎముకలు పోగు చేస్తాం కదా, అస్థి సంచయనము అంటారు దాన్ని. ఆ ఎముకలు కొన్ని బయటికి తీసి, కొంత బూడిది బయటికి తీసి, దాన్ని గుడ్డలో మూటగట్టి దీన్ని గంగలోనో గోదావరిలోనో కృష్ణలోనో కలుపుతాం. వాడు కరోనా వచ్చి చావకుండా ఉంటాను, కరోనా వస్తే గంగా లేదు ఎమునా లేదు, అసలు మన శవాలయం మనకి ఇవ్వడం లేదు, అయ్యే కర్మ అదొక కర్మయోగం. అలా చావడం కూడా పూర్వకర్మ ఏదో ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఈయనకి అదేం లేదట, మొత్తం అంతా కేవలం భస్మం అయిపోయింది. ఆ భస్మం కూడా చూస్తూ ఉండగా కనపడకుండా పోయింది. ఇలా జరుగుతుందంటే జరుగుతుంది యోగులకి. దానికి ఉదాహరణ మీకు భీష్ముడి కథే, మీరంతా నా దగ్గర భారతం విన్నవాళ్లే కనుక వినకపోతే యూట్యూబ్లో మళ్ళీ కొట్టి వినండి. అందులో భీష్ముడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏమన్నారు, యోగాభ్యాసముతో ప్రాణమును ఈ బ్రహ్మరంధ్రం గుండా పైకి తీసుకుపోయాడు ఆయన. ఆయన శరీరంలో ఉన్న అవయవాల్లోంచి ప్రాణం బ్రహ్మరంధ్రం నుంచి ఈ పైన ఉన్నటువంటి సహస్రార కమలాన్ని ఛేదించుకుని పోయింది. ఆ పోతున్నప్పుడు ఆయన శరీరంలో ఎముకలు లేకుండా అయిపోయాట, ఏం మిగలలేదు. ప్రాణంబులు పోవుచున్న ప్రాంతం వల్ల అక్కడేమన్నాడు, శల్యరహితంబులగుచుండే అన్నాడు తిక్కన గారు. శల్యము లేకుండా అయిపోయాయి. కాళ్ళ దగ్గర నుంచి ప్రాణం పైకి వస్తుందండి, ఆ కాళ్ళ దగ్గర ఎముకలు ఉంటాయి కదా, వేళ్ల దగ్గర ఎముకలు ఉంటాయి కదా, ఈ ఎముకలు లేకుండా చర్మం అలా మిగిలిపోయింది లోపల. అసలు ఇంక లోపల ఏమీ లేదు, పాము కుబుసంలో ఏముంటుంది, అలా ఆయన శరీరంలో ఆ పై చర్మం మిగిలింది, లోపల ఒక్క ఎముక ముక్క కానీ మాంసం కానీ కొవ్వు కానీ ఏమీ లేకుండా అయిపోయింది. కేవలం ఓ గొట్టం మిగిలినట్టుగా చర్మం మిగిలింది. ఎంత చిత్రం అది, అది యోగశక్తి అంటే. ఆ యోగశక్తి ఎందుకు వస్తుంది, పరమాత్ముడి మీద భక్తితో ఉండడం వల్ల, ఏ వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఉండడం వల్ల. ఎంత మహాసాధన చేశాడు ఆయన. అందుకే వీడి చివరికి ఆ చర్మాన్ని పట్టుకెళ్ళి తగలబెట్టారంతే. ఇప్పుడు ఈయన కూడా అలా అయిపోయాడు అన్నమాట. అప్పుడు ఒక తమాషా జరిగింది, ఆ శరీరం మొత్తం అలా కాలిపోగానే అందులో నుంచి ఒక మహాద్భుతమైన రూపం బయటకు వచ్చింది.